నమస్కారం. అనేక ఆధ్యాత్మిక పరమైన అంశాలు, అలాగే వ్యక్తిత్వ వికాసపరమైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయి హాయిగా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే పరీక్షలు ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివి వాళ్ళు రాశారు, అలాగే ఫలితాలు రావడానికి కొంత టైం ఉంటుంది. ఈ మధ్యలో వారు ఈ హాలిడేస్ ని ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నారని అనుకుంటున్నాం. అయితే ఇందులో కూడా ఎన్నో నిగూఢమైన అంశాలు ఉన్నాయి. ఎంత చక్కగా వారు ఆ హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు, ఎంత బాగా వారికి వచ్చే ఫలితాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంత బాగా అర్థం చేసుకుని నడుచుకోవచ్చు, ఇత్యాది అంశాలను మనకి చెప్పడానికి ఈరోజు సిస్టర్ సుమలత గారు మనతో ఉన్నారు. రండి తెలుసుకుందాం. సిస్టర్, అందరు పిల్లలు, మా పిల్లలు కూడా హాయిగా ఎగ్జామ్స్ అప్పుడైతే ఎంత టెన్షన్ పడ్డారో, పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుని ఆ ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు అంతకంతా రిలాక్స్ అయిపోతున్నారు హాయిగా. కాకపోతే ఎక్కడో మనసులో ఓ మూల చిన్న టెన్షన్, ఇంకా రిజల్ట్ రాలేదు కదా, మనం రాసిన దానికి ఎటువంటి ఫలితం వస్తుందో అనే టెన్షన్. దీని పట్ల అసలు విద్యార్థులు ఎలా ఉండాలి, వారు ఎలా వాళ్ళ ఫలితాన్ని రిసీవ్ చేసుకోవాలి?
ఫస్ట్ అందరికీ హాలిడేస్ కి కంగ్రాచులేషన్స్ అండి. అందరూ హాయిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు పిల్లలందరూ కూడా. ఎగ్జామ్స్ టెన్షన్ అయిపోయింది, ఇప్పుడు హాలిడేస్ టెన్షన్ స్టార్ట్ అయిందేమో అని చెప్పచ్చు మెయిన్ గా పేరెంట్స్ కి. అయితే హాలిడేస్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ వస్తాయి. ప్రతిరోజు పిల్లలకి ఒక థాట్ అయితే వస్తాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో, నాకెంత వస్తుందో, ఇంత వస్తే నెక్స్ట్ నేను మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాయాలా, రకరకాలుగా పిల్లలు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఫస్ట్ అసలు రిజల్ట్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మైండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కొద్దిగా పిల్లలు పేరెంట్స్ ఇద్దరు వైపు నుంచి కొద్దిగా అర్థం చేసుకుంటే దాన్ని ఫేస్ చేయొచ్చు అన్నమాట. ఈ రిజల్ట్స్ అనేది ఒక్కోసారి ఒక పెద్ద పులిలాగా కనిపించవచ్చు, లేదా కొంతమందికి చాలా ఈజీగా, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమి పెద్ద కష్టం అనిపించకపోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి స్టూడెంట్ కి వాళ్ళు రాసినటువంటి ప్రకారంగా నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఒకవేళ పాస్ అయితే సుమారుగా నేను ఏ పర్సంటేజ్ తోట పాస్ అవుతాను అన్నటువంటిది రిజల్ట్ రాకముందే పిల్లలు వాళ్ళ అంచనా వేసేసుకోవచ్చు. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నిన్ననే మా చిక్కడపల్లి బ్రాంచ్ లో ఒక స్టూడెంట్ వచ్చి కలిశారనమాట. సెవెంత్ క్లాస్ అయిపోయిందనమాట, ఇప్పుడు హీస్ ఎంజాయింగ్ హాలిడేస్. అయితే వాళ్ళ పేరెంట్ తో వాళ్ళ మదర్ తో వచ్చి ఆ బాబు కలిసి మొత్తానికి గట్టెక్కేసాడు, సిస్టర్ మా వాడు ఒక 80% అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వీఆర్ వెరీ హ్యాపీ అంటే అప్పుడే రిజల్ట్స్ వచ్చేసినాయని నేను అడిగాను. అంటే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి నాకు ఎలా అనిపించింది అంటే రిజల్ట్స్ వచ్చేసినాయేమో అని. కానీ కాదు, వాడు రాసిన దాని ప్రకారంగా చూస్తే చాలా చక్కగా బాగా రాశాడు, అరౌండ్ 80% రావచ్చు అని అన్నారనమాట. అంటే ప్రతి స్టూడెంట్ కి వాళ్ళు రాసిన దాని ప్రకారంగా రిజల్ట్ రాకముందే ఎంత వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కొద్దిగా కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు. అయితే ఒకవేళ నాకు నేను రాసిన ప్రకారంగా తక్కువే వస్తాయి అని ఒకవేళ స్టూడెంట్స్ కి అర్థమైతే, ఒకవేళ మీరు రాసిన దాని ప్రకారంగా తక్కువ వస్తాయి అని అనుకుంటే ఫంక్ అవ్వడము, డిప్రెస్ అవ్వడము, అయ్యో ఎలాగాని బాధపడము, ఫస్ట్ బాధపడడాన్ని పక్కన పెట్టేయండి. ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్? సరే నిజంగానే 50% నాకు మార్క్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు మీకు ఎందుకు 50% మార్క్స్ వస్తున్నాయి, పోనీ మీరు ఏదన్నా సరిగా చదవలేదా, కొద్దిగా ఆ సిచ్యువేషన్ ని ముందే జరగబోతుంది అన్నట్లుగా రిహార్సల్ చేసుకోండి. సినిమాలో షూటింగ్ జరిగేటప్పుడు ఒకసారికే మొత్తం అంతా ఫైనల్ అవ్వదు, చాలా సార్లు రిహార్సల్ అయ్యాకే ఆ నాటకాన్ని ఫైనల్ గా స్టేజ్ మీద ప్రదర్శిస్తారు, అప్పుడు అది చాలా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మైండ్ కి కూడా రిహార్సల్ అనేది చాలా అవసరం, మైండ్ రిహార్సల్ అని చెప్పి చెప్తామన్నమాట. అంటే నాకు ఎంత పర్సంటేజ్ రాబోతుంది, దానిని నేను తట్టుకోగలిగే శక్తి నాలో ఉందా, తక్కువ మార్కులైనా తట్టుకోగలగాలి, ఎక్కువ మార్కులైనా తట్టుకోగలగాలి. సో ఫస్ట్ ఆ మైండ్ రిహార్సల్ అనేది మనకి పిల్లల్లో చాలా చాలా అవసరం.
తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుందండి?
చాలా మంచి ప్రశ్న అండి.
అంటే జనరల్ గా ఏమంటారంటే ఎంత హాయిగా నిద్రపోతున్నారు రిజల్ట్ గురించి చింతలేదా నీకు అనే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు. వాడు పాపం తాత్కాలికంగా మర్చిపోయినా తల్లిదండ్రులు రోజు గుర్తు చేస్తే పొద్దున్న రిజల్ట్ వస్తుంది కదా అప్పుడు చూద్దాం అనే వాళ్ళు ఉంటారు. నీకేంటి ఆ మాత్రం చింతలేదా, చింత పడే ప్రయోజనం మీరు చెప్పినట్టుగా మరి తల్లిదండ్రులు ఎటువంటి పాత్ర వహించాలి?
మీరు అన్నట్లుగా పిల్లలు టెన్షన్ పడకపోయినా పెద్దవాళ్ళు గుర్తు చేసి మరీ రోజు టెన్షన్ తెప్పిస్తూనే ఉంటారు. మళ్ళీ ఏమో టెన్షన్ పడకు, ఏడవకు, బాధపడకు అని మళ్ళీ సైమల్టేనియస్ గా చెప్పేది ఓదార్చేది వాళ్ళు. ఆ పసి మనసులకి అర్థం కాదనమాట, నేను టెన్షన్ పడాలా టెన్షన్ పడకూడదా అని ఆ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేది ఒక్కసారి పెద్దవాళ్లే ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి కూడా మైండ్ రిహార్సల్ ఎంతగా చేసుకోవాలి అంటే పిల్లల్ని రిజల్ట్ అనేది ఆ పేరు కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని అంటే ఇప్పుడు నీకు టెన్షన్ పడు అంటే హాలిడేస్ లో ప్రతిరోజు టెన్షన్ పడినంత మాత్రాన 30% వచ్చేది నాకు 80% అయితే రాదు. కాబట్టి ఒకవేళ పేరెంట్స్ కూడా ఇప్పుడు తక్కువ పర్సంటేజ్ పిల్లలకి రాబోతుంది అని ఒకవేళ మీకు అనిపిస్తే వాళ్ళని మెంటల్లీ కొద్దిగా ఎంకరేజ్ చేసి వాళ్ళలో కొద్దిగా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి, కానీ టెన్షన్ మాత్రం దయచేసి నింపకండి. వాళ్ళకి ఎటువంటి వ్యక్తి అయినా నువ్వు చేయలేవు, నువ్వు ఇంతే చేసావా అంటే ఉన్న ఆ కెపాసిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి వాళ్ళకి. 20% చేసిన వ్యక్తినైనా 20% చేయగలిగావంటే 80 వరకు మిగతా 80 కూడా నువ్వు రీచ్ అవ్వగలవు, ఆ టాలెంట్ నీలో ఉంది అన్న సత్యాన్ని వాళ్ళకి గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో ఆ ఉత్సాహం అనేది, హోప్ అనేది వస్తుంది. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని టెన్షన్ పెట్టే పని చేయకూడదు అంటే ముందు వాళ్ళు టెన్షన్ ఫ్రీ అవ్వాలి. సో వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ పిల్లల్ని మంచి ఎంకరేజ్మెంట్ తోటి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి పాత్ర కూడా ఉంటుంది, బంధువులు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత చూసుకున్నా గానీ ఏ బాబాయో మామయ్యో ఎవరో బంధువులు ఉంటారు కదా, వాళ్ళు కూడా టెన్షన్ పెట్టే ప్రమాదం ఉంటుంది కదా మధ్యలో.
బాబాయ్ ఫోన్ చేశాడు, ఇంటర్ అయిపోయింది, ఇంజనీర్, టెన్త్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, బాబాయ్ చూడు అక్కడ అలా ఉన్నాడు, నేను చూడరా ఇంత మంచిగా ఉన్నాను. ఒక్కసారి ఏమవుతుందంటే అండి, ఎంకరేజ్మెంట్ ఇచ్చే పనిలో కూడా టెన్షన్ క్రియేట్ చేసేస్తూ ఉంటాం
తెలియకుండా.
ఒక్కసారిగా అందరూ నువ్వు నాలాగా అవ్వాలి, నువ్వు వాళ్ళలాగా అవ్వాలి, వాళ్ళలాగా చూడు, ఇంత గొప్పగా అవ్వాలి అనేసరికి మైండ్ కి పాపం పసి మనసులకు లోడ్ ఎక్కువైపోయి అసలు ఆలోచించడం మానేస్తారు, అవ కొద్ది రోజులన్నా వదిలేద్దాము అని. ఇంకొకటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పాత్ర అనేది ఒక్కోసారి నిజంగా చాలా పాజిటివ్ గా కూడా ఉంటుందండి. కన్ఫ్యూజ్డ్ గా ఉన్నటువంటి ఈ స్టేట్ లో ఓకే ఇప్పుడు నాకు 80% వస్తుంది, 80% వచ్చినప్పుడు నేను బాబాయ్ లాగా అవ్వాలా, మామయ్య లాగా అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అని వాళ్ళ ముందు ఒక రోల్ మోడల్స్ రెడీగా ఉన్నారు వాళ్ళకి. సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా మనకి ఎంతో సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఆ సపోర్ట్ ని పిల్లలు చక్కగా అవగాహన చేసుకుని నేను నా వ్యక్తిత్వము నా ఇంట్రెస్ట్ ప్రకారంగా ఏ వైపుకు నేను ముందుకు వెళ్ళాలి, ఈ వైపుకు వెళ్ళాలి అంటే ఫలానా వ్యక్తి ఏ విధంగా తన కృషి చేశాడు అనేది మైండ్ లో సైలెంట్ అబ్జర్వర్ గా అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇదేంటి అంటే పాజిటివ్ డైరెక్షన్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ గా జాయింట్ ఫ్యామిలీస్ లో ఈ ప్రాబ్లం చాలా ఫేస్ అవుతూ ఉంటారు. జాయింట్ ఫ్యామిలీస్ లో 4, 5, 6 పిల్లలు కలిసి ఉంటారు. అక్కడ వాళ్ళు కంపారిటివ్ ఫీలింగ్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి అలా వచ్చింది, నీకు ఇలా తక్కువ వచ్చింది, నేను ఇప్పుడు నేను బయటకు వెళ్తే మీ బాబుకి ఇంత తక్కువ వచ్చింది కదా అని నేను ఎలా మొహం చూపించాలి అని. అంటే పిల్లలకి తక్కువ వచ్చింది అనేది వాళ్ళ బాధ పక్కన పెట్టేసి వాళ్ళ ప్రెస్టేజ్ ని హైలైట్ చేసుకుంటూ ఇది కూడా ఒక ఒక రకమైనటువంటి ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ అనొచ్చు పెద్దవాళ్ళలో. సో ఆ మీ ప్రెస్టేజ్ అనేది ఏంటి అనేది పక్కన పెట్టి పిల్లల లెవెల్ ఏంటి, ఇప్పుడు పిల్లల్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆ బంధుమిత్రుల పాత్ర కూడా చాలా ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ గానే జరిగిన ఎగ్జాంపుల్ అన్నమాట. మా చిక్కడపల్లి బ్రాంచ్ కి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. ఈ బాబుకి హెల్త్ అస్సలు బాగుండదన్నమాట, చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చి కొన్ని మంత్స్ అతడు స్కూల్కి వెళ్ళలేదు, డైరెక్ట్ గా ఎగ్జామే రాశాడనమాట. స్కూల్లో స్పెషల్ పర్మిషన్ తీసుకుని రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ బాబు కండిషన్ ఏంటి అంటే నా హెల్త్ ప్రాబ్లమ్ ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా రాయాలి, లేకపోతే 7th పబ్లిక్ ఎగ్జామ్ కెరియర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక పక్క ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న బాబుకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలాగా అంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు కదా, నేను ఒక్కడిని ఇప్పుడు 7th కానీ 7th లోనే నేను ఫెయిల్ అయిపోతే ఎలాగా, వాళ్ళేమో వాళ్ళ నన్ను ఇలాగంటున్నారు అంటూ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తిత్వాలు క్రియేట్ చేసే కన్ఫ్యూజన్స్ తో అక్కడ ఇంకా మెంటలీ స్ట్రెయిన్ అయిపోయి కొన్ని రోజులు పాపం చదవలేదా బాబు పాపం. బట్ తర్వాత నెమ్మది నెమ్మదిగా మైండ్ సెట్ చేసుకుని పేరెంట్స్ లేదు నువ్వు ఇలా ఉండాలి అని మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నౌ సాటిస్ఫాక్టరీగా తన ఎగ్జామ్స్ రాశాడు అని చెప్పారన్నమాట. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించి వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది.
అలాగే ఈ సెలవులను ఎలాగా వాళ్ళు గడపాలంటారు పిల్లలు, అంటే సెలవులు అనగానే రిలాక్స్ అయిపోతారు, అది కూడా స్ట్రక్చర్డ్ గా టైం టేబుల్ వేసుకుని గడపాలా అని అడుగుతారు. కానీ ఇలా కళ్ళు మూసి తెరిచేంత లోపల అసలు వేసవి సెలవులు అయిపోతాయి కూడా వీళ్ళకి. అవి టోటల్ గా రిలాక్స్ అయిపోవాలా లేదా ఇంకేదన్నా ప్లాన్ చేసుకోవచ్చా వాళ్ళని?
ఇది కూడా వండర్ఫుల్ అండి, ఎందుకంటే మనందరం కూడా ఆ సెలవుల పీరియడ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళమే. సో అనుభవంతో మేము మనందరం కూడా ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఇదే లాస్ట్ ఎగ్జామ్, ఇది అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇంక ఎంజాయ్ చేయడమే అని ఎంతగా అనుకుంటామో 4 రోజులు అయిపోయిన తర్వాత పిల్లలకి బోరు కొడుతుంది, ఖాళీగా ఉన్నాను ఏం చెయ్యాలి అని. 4 రోజులు కాకపోతే ఒక 10 రోజులు హ్యాపీగా తింటారు, తాగుతారు, టీవీ చూస్తారు, అన్ని చేస్తారు. ఆ 4-5 డేస్ కొద్ది టైంలో వాళ్ళు ఏమి అనకండి, వాళ్లకున్న టెన్షన్ ఒక్కసారిగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ వరకు ఏమో మార్నింగ్ రాత్రి పగలు టైం పెట్టుకుని షెడ్యూల్ పెట్టుకుని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అన్ని అర్థం చేసుకుని మైండ్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది కదా. సో వెంటనే హాలిడేస్ అనగానే రిలాక్స్ అవుతున్న పీరియడ్ లో పిల్లల్ని ఏమి అనకండి, వాళ్ళని చక్కగా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే నిద్రపోతారు, ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేవనివ్వండి, ఏం చూడాలంటే అది చూడనివ్వండి, వాళ్ళు హ్యాపీగా ఉండనివ్వండి. అలా మీరు వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది 1 వీక్ అయిపోయిన బోర్ కొడుతుంది ఏం చేద్దాం అని వాళ్లే అంటారు. 90% స్టూడెంట్స్ లో ఇదే కేసు జరుగుతుంది. అప్పుడు వాళ్లే టైం ని స్ట్రక్చర్డ్ గా ఎలాగ మనం చేయొచ్చు. ఇప్పుడు అందుకే చాలా సమ్మర్ క్యాంప్స్ అని స్కూల్ క్యాంప్స్ లాగా కాకుండా క్రియేటివ్ బేస్డ్ గానే ఏ విధంగా పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు, సిలబస్ అన్ని పక్కన పెట్టేస్తే ఆటపాటలతోనే ఎలాగ మనం లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అన్నటువంటిది అక్కడ చాలా మంచిగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి సమ్మర్ క్యాంప్స్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళ క్రియేటివ్ ని డెవలప్ చేసుకోవడానికి ఇంట్లో కొన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు. కొన్ని వేస్ట్ అయినా కూడా వస్తువులు పెద్దవాళ్ళు పెద్ద మనసుతో పోనీలో ఓకే నువ్వు ఈ వస్తువు వాడుకుంటావా అది మంచి అవుతుందో లేకపోతే అది వేస్ట్ అవుతుందో నో ప్రాబ్లం, ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మీద నీ క్రియేటివిటీని నువ్వు పెంచుకో అని ఆ విధంగా వాళ్ళని వాళ్ళు ఒక ఒక దాని స్ట్రక్చర్డ్ డిసిప్లిన్డ్ అన్నటువంటి అలాంటి పదాలు ఉపయోగించకపోయినా టైం ని ఉపయోగించుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. టైం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అందుకే చెప్తారు కదా 1 ఇయర్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ ని కనుక్కోండి తెలుస్తుంది అంటారు. అదే విధంగా మినిట్స్ సెకండ్స్ యొక్క వాల్యూ తెలుసుకోవాలి అంటే కూడా సెకండ్ లో రన్నింగ్ రేస్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఓడిపోయిన వ్యక్తిని తెలుసుకోండి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అతని జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో అని. సో ఆ విధంగా ఇన్ని డేసే కదా, హాలిడేసే కదా, 1 మంతే కదా అని మనం అనుకుంటాము. కానీ నిజానికి ఆ సెలవుల్లో మనం ఎంత మంచిగా మన టైం సదుపయోగం చేసుకుంటామో నెక్స్ట్ రాబోయే ఇయర్ కి కూడా దిస్ ఇస్ అ సైకిల్ అనమాట, ఇది దిస్ ఇస్ నాట్ ఎ బ్రేక్ యాక్చువల్. ఆ సైకిల్ ని మనం చాలా పర్పస్ఫుల్ గా కంటిన్యూ చేసుకోవచ్చు.
అంతేకాకుండా సిస్టర్, కొంచెం పెద్ద క్లాస్ పిల్లలు అంటే ఈ 10th క్లాస్ రాసేసిన హాలిడేస్ ఉంటాయి, వాళ్ళు నెక్స్ట్ ఇంకొక కాలేజ్ లోనో ప్లస్2 లెవెల్ లోనో చేరాల్సి ఉంటుంది, ఈ విషయంలో ఇక్కడ వీళ్ళు క్రాస్ రోడ్స్ లో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక సైన్స్ గ్రూప్ తీసుకోవాలా, ఒక ఆర్ట్స్ తీసుకోవాలా అనే దానిలో ఒక డైలమా, అంటే వాళ్ళ గోల్ ని బట్టి. తల్లిదండ్రులు చాలా మంది ఎంసెట్ రాయాలి, మావాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, యాక్చువల్గా వీడికి అసలు సైన్సెస్ లోనే ఇంట్రెస్ట్ ఉండదు, మ్యాథమెటిక్స్ అంటే భయం, ఇలాంటప్పుడు ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది? అసలు తల్లిదండ్రులు ఎలాగా కౌన్సిలింగ్ చేయాలి పిల్లలు?
పిల్లల్ని గైడ్ చేయడంలో పెద్దవాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. అందులోనూ తల్లి పాత్ర ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటాం. తల్లి మొట్టమొదటి గురువు అంటాం. అంటే స్కూల్కి వెళ్ళకంటే ముందు కూడా తల్లి ఒక గురువుగా ఎన్నో బేసిక్ విషయాలను నేర్పిస్తుంది. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత లోక జ్ఞానం గురించి కానీ తండ్రి పాత్ర అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కరెక్ట్ గా వాళ్ళు డెసిషన్ తీసుకునే టైంలో వచ్చినప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుంది అంటే, కొంతమంది చాలా చక్కగా పిల్లల ఇంట్రెస్ట్ ని తెలుసుకొని అర్థం చేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ కే ప్రయారిటీ ఇస్తూ ముందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. పిల్లలు వాళ్ళ కెపాసిటీ ఓన్లీ 70% మార్క్స్ ఏ తెచ్చుకునే కెపాసిటీ నిజంగా స్టూడెంట్ కి అంతే ఉందనుకుందాం. కానీ పేరెంట్స్ వాళ్ళ ఆశలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని అన్నిటిని పిల్లల మీద పెట్టేసి నేను డాక్టర్ అవ్వలేకపోయాను, నువ్వు అవ్వు, ఇప్పుడు నువ్వు అవ్వాలి అంటే 90% రావాలి. ఎంతో మంది కేసెస్ చూశాను, ఇంటర్లో 90% వచ్చినా కూడా ఇంత తక్కువ నువ్వు పర్సంటేజ్ అంత పేరెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి టైంలో పిల్లలు ఎంత ఫంక్ అవుతారు అంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళ మనసు విరగడం అనేది ఈ సిచ్యువేషన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే 90% నేను ఎంత కష్టపడితే 90% వచ్చింది, నువ్వు కంపేర్ చేస్తున్నావు కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ అనుసారంగానే నన్ను చూస్తున్నావు కానీ నా కష్టాన్ని నువ్వు ఒక్క మాట కూడా అనలేదే అని పిల్లల మనసు అక్కడే విరగడం స్టార్ట్ అవుతుంది. అక్కడ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ తీరలేదు కాబట్టి పిల్లలపైన నేను అది రుద్దుతాను అంటే మాత్రం ఆ పసి మనసు తట్టుకోగలుగుతుందా లేదా, వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని చేరుకోగల కెపాసిటీ కానీ నేర్చుకునే శక్తి కానీ సత్తా కానీ వాళ్లలో ఉందా అనేది మీరు అర్థం చేసుకోకుండా బయట వాళ్ళలాగా నువ్వు అది చేసే ఇది చేసే అని అంటే అప్పుడు వాళ్ళకి బయట వాళ్ళకి తల్లిదండ్రులకి మధ్య తేడా కనిపించదు వాళ్ళకి. కాబట్టి అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే అండి, ఈ రోజు ఎవరినైతే మనం పేరెంట్స్ అంటున్నామో యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా చిన్న ఏజ్ వాళ్ళు, వాళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు. సో వీళ్ళకే యాక్చువల్లీ పేరెంట్స్ గా ఎలా ఉండాలి, ఎలాగ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళు పిల్లలకి గైడ్ చేయాలి అన్నది కూడా ఒక పాయింట్ అని వాళ్ళకి తెలియదు చాలా మందికి. ఒకటే మాట ఏమంటారు అంటే, మేము కష్టపడుతున్నాము, డబ్బులు ఇస్తున్నాము, మంచి స్కూలు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము, నువ్వు చదవాలంటే. వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు కదా పిల్లలు,
వాళ్ళ కెపాసిటీని బట్టి కూడా ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి
ఉంటుంది. కొంతమంది చక్కగా నేను డాన్స్ లో ముందుకు వెళ్తాను అంటారు, అలా తైతకలాడితే ఈ ప్రపంచంలో ఏమి జరగదు అంటారు. అంటే ఒక కళపైన ఇంట్రెస్ట్ పెంచుకునే దగ్గర తుంచి వేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ తోటే జీవితం ఏమవుతుంది, నో నువ్వు చదవాల్సిందే అంటారు. కానీ కల్చరల్ యాక్టివిటీస్ లో, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో దాని మీద రాణించిన వాళ్ళు ఈ రోజులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు క్రికెట్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా క్రికెటర్స్ అందరు, వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆ గేమ్ ని ఈ రోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఏ ఫీల్డ్ లో పిల్లలు మీ పిల్లలలోకి వెళ్ళొచ్చు అనేది కౌన్సిలింగ్ లో కూడా కెరీర్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. సో పేరెంట్స్ ఒకవేళ నిజంగా పిల్లలకి తగ్గట్టుగా వాళ్ళ ఉత్సాహాన్ని ప్రోత్సహించాలి అని అనుకుంటే సైకాలజిస్ట్ దగ్గరికి, కెరియర్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ ని బట్టి మీ పిల్లల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళచ్చు.
సిస్టర్, మరి మీ ఆర్గనైజేషన్ లో మీకు చాలా సెంటర్స్ ఉన్నాయి కదా, పిల్లల కోసం ఎక్స్క్లూజివ్ గా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే సమ్మర్ వెకేషన్ లో కానీ అలా స్పెషల్ గా?
ఉన్నాయండి. బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మౌంట్ అబులో నెక్స్ట్ మంత్ మౌంట్ అబులో స్పెషల్ గా పిల్లలకి మాత్రమే ఒక ప్రోగ్రామ్ 8th నుంచి 12th వరకు ఉంది.
ఓకే.
సో వాళ్ళకి హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని క్రియేటివ్ యాక్టివిటీస్, వాల్యూస్ మీద అవగాహన కలిగిస్తూ చిన్నతనంలోనే స్పిరిచువాలిటీ యొక్క అవసరం ఎంత ఉంది అంటూ పిల్లల్ని చక్కగా ఒక గ్రూప్ చేసి అక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిల్లలందరూ కలుస్తారు. అక్కడ ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్పోజర్ తోటి వాళ్ళకి ఇన్ హౌస్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. సో ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని పంపించాలి అనుకుంటే కూడా ఫోన్స్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రీన్ మీద కనిపించేవి దానికి ఫోన్ చేసి వాళ్ళు ఇంకా కూడా మరింత డీటెయిల్స్ తీసుకోవచ్చు. అదే విధంగా లోకల్ గా ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ప్రతి చోట మేము కొన్ని డేట్స్ ఫిక్స్ చేసి పిల్లలకి ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళకి కాంపిటీషన్స్ లాగా పెట్టి క్విజ్ లాగా పెట్టి వాల్యూస్ యొక్క అవగాహన కలిగిస్తూ పేరెంట్స్ తోటి ఎలా ఉండాలి, నీట్నెస్ అంటే ఎలా ఉండాలి అని చిన్న చిన్న కథలతోటి వాళ్ళ వేవ్ లెంత్ ని అర్థం చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎవరైనా కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈ మా ప్రోగ్రామ్స్ లో జాయిన్ చేయొచ్చు.
మరి అలాంటప్పుడు అంటే పిల్లలు ఏజ్ గ్రూప్ ని బట్టి మీరు డివైడ్ చేస్తారా గ్రూప్స్ పిల్లల్ని?
కిడ్స్ లెవెల్ అని చెప్పేసి ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ లెవెల్ సెకండ్ థర్డ్ క్లాస్ వరకు వాళ్ళకి ఒక గ్రూప్ లాగా పెడతామండి. వాళ్ళకి చక్కగా కొన్ని యాక్టివిటీస్ తోటి చిన్న చిన్న పోయమ్స్ తోటి చిన్న డాన్సెస్ తోటి వాళ్ళ వేవ్ లెంత్ తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని నేర్పిస్తూ ఉంటాము. అదేవిధంగా థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఒక గ్రూప్ ని పెడతాము, దెన్ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు. సో ఇది ఏజ్ ఆ విధంగా సైకలాజికల్లీ అండ్ బయోలాజికల్లీ వీళ్ళందరూ ఒక గ్రూప్ లోకి ఒక పోవలోకి చెందిన వాళ్ళు అనమాట. అండ్ ఇంకా హయ్యర్ గ్రూప్స్ అంటే ఇంటర్ అండ్ కాలేజ్ అంటే అది వాళ్ళు యూత్ లెవెల్లో వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం.
అంటే ఓన్లీ ఇన్ హాలిడేస్ అండి లేకపోతే త్రూ అవుట్ ద ఇయర్? మీరు
స్పెషల్ గా క్యాంప్స్ వైజ్ గా అంటే హాలిడేస్ లో సమ్మర్ వెకేషన్స్ లో పెడుతూ ఉంటాము. ఇంకా కొంతమందికి డిసెంబర్ లో కూడా క్రిస్టియన్ స్కూల్స్ వాళ్ళ దగ్గర కూడా అక్కడ కూడా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ఆ హాలిడేస్ లో కూడా స్పెషల్ గా మేము ఆ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటాము. ఇంకా కూడా చాలా స్కూల్స్ లో ఈ స్పిరిచువాలిటీ అండ్ వాల్యూ బేస్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్న స్కూల్స్ చాలా మంది కూడా వీక్లీ వన్స్ బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ నుంచి స్పీకర్స్ ని ఇన్వైట్ చేసి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క క్లాస్ ని వాళ్ళు మాకు అప్పగించేస్తారనమాట. సో వీక్లీ వన్స్ మేము స్కూల్స్ కి వెళ్లి ఎలాగ వాళ్ళకి మంచి మంచి కథలతోటి వాళ్ళకి ఈ అవేర్నెస్ అనేది ఇస్తూ ఉంటాం. అలా సిటీలో ఎన్నెన్నో స్కూల్స్ మేము వెళ్ళి ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాం అన్నమాట.
అంటే చిన్నతనంలోనే పిల్లల మైండ్ లో ఇటువంటి బ్యాలెన్సింగ్ కానీ ఇంత ఎక్స్పోజర్ కానీ ఉంటే వాళ్ళు పరిపూర్ణంగా ఎదుగుతారు అనే కాన్సెప్ట్ మీది. అంతే కదా, చాలా బాగుంది. అంటే ఇలాగే వీళ్ళు ఈ ఎగ్జామ్స్ నుంచి బయటకు వచ్చి హాలిడేస్ లో ఎలాగ టైం స్పెండ్ చేయాలి, కెరీర్ ని ఎలాగ మలుచుకోవాలి, వీటన్నిటి పట్ల కూడా ఒక చక్కటి అవగాహన. అంతేకాదు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కూడా కరెక్ట్ అవగాహన ఉండాలి, వాటి గురించి కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నారా?
ఇస్తామండి. కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది, పేరెంట్ టీచర్ కౌన్సిలింగ్ ఉంటుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి శాంతి సరోవర్ అకాడమీ ఏదైతే మా క్యాంపస్ ఉందో అక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మేమున్న చోట కూడా చిత్తరపల్లిలో కానీ ఎక్కడైనా కూడా అవసరమైన వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. కొంతమంది ఏసీపీ పోలీస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మీ దగ్గరకు వస్తే మీరే మాకంటే ఎక్కువ సాల్వ్ చేస్తున్నారు కొన్ని హౌస్ ప్రాబ్లమ్స్, మేమే మీకు పంపిస్తాము అని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు మాకు డైరెక్ట్
చేస్తున్నారన్నమాట.
సో ఈ విధంగా కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ లో స్పిరిచువాలిటీని యాడ్ చేస్తూ చక్కని మార్గాన్ని చూపిస్తూ సర్వీస్ అనేది జరుగుతుంది.
థ్యాంక్ యూ. విన్నారు కదండి పిల్లలు ఎంత చక్కగా మీ టైం ని స్పెండ్ చేయొచ్చో, మీ కెరీర్ ని ఎంత బాగా మలుచుకోవచ్చో ఒక చక్కటి అవగాహన ఉంటే మీరు మీ చేతుల్లోనే ఉంది. మరి వచ్చే వారం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.